తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
ముందుగా ప్రకటించినట్లుగా ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కాశయ్య గారితో నేను చేసిన పరిచయం. దీని మెయిన్ ఫోకస్ స్వతంత్ర భారతదేశ చరిత్ర, ముఖ్యంగా స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అంతకంటే ముఖ్యంగా తెలంగాణ అంశం మీద చర్చ, అది ఈనాటి కార్యక్రమంలో. ఇక ఇది చాలా లెంగ్దీ కాన్వర్సేషన్ అండి, అంతా ఒక రోజు ప్రసారం చేస్తే జనాలకి తల నొచ్చుతుందేమోనని చెప్పి రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నాను. రెండో భాగంలో కాశయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల గురించి కొన్ని అబ్జర్వేషన్స్ సెలవిచ్చారు, అది తర్వాత కార్యక్రమంలో ప్రసారం చేస్తాను. ఈ రోజు మాత్రం ఎక్కువగా తెలంగాణ అంశం మీద చేసిన చర్చ అనుకోవాలి. ఇది పరిచయం అనే కంటే చర్చ కాదులేండి, ఆయన ఐ పిక్డ్ హిస్ బ్రెయిన్ బేసికలీ. వినండి. తెలుగు రేడియో టోరీ శ్రోతలందరికీ నేను ఇప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తిని మీ పరిచయం చేయదలుచుకున్నానండి. ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే గారు, ఖమ్మం జిల్లాకి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ చేకూరి కాశయ్య గారు, స్వాగతం అండి. కాశయ్య గారు, మీరు తెలుగు వన్ రేడియో టోరీలో ఈ పరిచయ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కాశయ్య గారు, మీరు అందరికి మీ గురించి చాలా మందికి తెలియకుండవచ్చు, కొంచెం మీ రాజకీయ పరిచయం కొంచెం శ్రోతలకు ఇస్తారా?
నేను చేకూరు కాశయ్య అండి. నేను 1952లో SLC పాస్ అయ్యాను. మేము ఖమ్మం జిల్లా వారి కాబట్టి నిజాం స్టేట్ లో భాగంగా ఉండటం వల్ల ఉర్దూ లో హై స్కూల్ చదువుకున్నాము. తర్వాత నిజాం కాలేజ్ నుంచి 1956లో BA పాస్ అయ్యాను. ఆ రోజుల్లో నేను యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్రంలో విద్యార్థి నాయకుడిగా, దాని తర్వాత కొన్నాళ్ళు ఒక 3 సంవత్సరాలు టీచర్ గా హైదరాబాద్ లోనే పనిచేశాను. తర్వాత 60 నుంచి 64 దాకా ప్రభుత్వ అధికారిగా పనిచేసి 64లో రాజీనామా చేసి అభిరుచి కొద్ది రాజకీయాల్లో ప్రవేశించి అక్కడే ప్రజల ఆదరణతో కొత్తగూడెంలో పంచాయతీ సమితి బ్లాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం, తిరిగి 70లో ఎన్నికయ్యే అవకాశం, తిరిగి ఆ ప్రాంతంలోనే కొత్తగూడెం ఒక సింగరేణి గని కార్మికుల క్షేత్రం, వారి అభిమానంతో 1972లో 1978లో కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. తర్వాత 1987లో ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంలో ఆయన సూచన మేరకు ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టబడిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేసి ఒక 5 సంవత్సరాల పాటు జిల్లాలో ప్రజలకు సేవలు చేసేటువంటి అవకాశం లభించింది. ఇటీవల 2001లో నేను స్వచ్ఛందంగా రాజకీయాలు విరమించి నాకు మా జిల్లాలో చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఒక 41 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు లెక్చరర్స్ తో ఒక సేవా సంస్థని, గురుదక్షిణ ఫౌండేషన్ అనే పేరుతో ఒక సేవా సంస్థను స్థాపించి విద్య, ఆరోగ్యం ఈ రెండు రంగాలలో ఆ ప్రాంతంలో సేవలు అందించాలి. ఈనాడు 180 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ యొక్క విద్యా ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల ఆ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ప్రేరేపించి ప్రోత్సహించి వారిలో కొంచెం ఆ లక్ష్యం వైపు బాగా వాళ్ళని ఉత్తేజపరచాలనేటువంటి కార్యక్రమం విద్యా రంగంలో.
విద్యార్థులను ఉపాధ్యాయులు ఉత్తేజపరిస్తే ఆ ఉపాధ్యాయులను ఉత్తేజపరిచే ప్రణాళిక మీద
ఉపాధ్యాయులను ఉత్తేజపరిచే, ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్నవాడికి బుద్ధి పుడితే తప్ప విద్యార్థులకు మేలు జరగదు. పూర్వకాలంలో మీకు మాకు మనం చదువుకున్న రోజుల్లో ఆ ఉపాధ్యాయుడు ఎంతో ప్రేమతో విద్యా బుద్ధులు మనకు నేర్పాడు, విద్యా బుద్ధులు నేర్పాడు. ఇప్పుడేమో విద్యా మార్కు ర్యాంకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప అందరూ వాళ్ళకు బుద్ధులు నేర్పే ఆలోచన మాత్రం సన్నగిల్లిందని నేను అభిప్రాయపడుతున్నాను. అందువల్ల మంచి మానవుల్ని తయారు చేయాలి, మంచి పౌరుల్ని తయారు చేయాలి అన్నప్పుడు ఆ తయారయ్యే క్షేత్రమే మరి విద్యాలయం, ఆ విద్యాలయం నిర్లక్ష్యం చేయబడుతున్నప్పుడు, ఆ విద్యాలయంలో నిరాసక్తత ప్రబలినప్పుడు జాతికి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ఆ విధంగా విద్యార్థులకు కొంత అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తర్వాత ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడూ సమాజీయతమే ఆలోచించే కాబట్టి రిటైర్ అయినా కూడా సమాజం కోసం పనిచేయాలనే ఆలోచనతో మేమంతా పూనుకొని ఖమ్మంలో మునేరు నదీ తీరం 25 ఎకరాలు సేకరించి అక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్, 100 బెడ్స్ నేచర్ క్యూర్ హాస్పిటల్, ఫిజియోథెరపీ యూనిట్, యోగా సెంటరు, తర్వాత ఓల్డేజ్ హోమ్, ఒక లైబ్రరీ స్థాపించాలనే ప్రయత్నంలో ఇప్పుడు దాదాపు 80 లక్షలు వసూలు చేసి నేచర్ క్యూర్ హాస్పిటల్, యోగా సెంటర్ బిల్డింగ్స్ పూర్తి చేశాము. బహుశా నవంబర్ లో రాష్ట్రపతిని ఆహ్వానించి దాన్ని ప్రారంభం జరపాలని.
బాగుందండి, చాలా ఆదర్శప్రాయంగా ఉంది. మీ పరిచయం విన్న తర్వాత నాకు అనిపించింది మీరు తెలంగాణ ముద్దు బిడ్డ అంటే అతిశయోక్తి కాదు కదా.
నేను విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా ఆనాడే 1954, 55, 56లోనే విస్తృతంగా తెలంగాణ అన్ని జిల్లాల్లో విద్యార్థులతో కలవటం, విద్యార్థుల సభల్లో పాల్గొనటం, విద్యార్థుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ఆనాడు చేపట్టాం. మధిరలో చదువుకోవటం, మధిర ప్రత్యేకంగా మధిర ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర పోరాటంలో, తర్వాత అక్కడ ప్రబలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సాగించినటువంటి ప్రజా ఉద్యమాల్లో, వీటన్నిటికీ కేంద్రమైన మధిరలో నేను ఉన్నవాడిని చదవటం వల్ల, ఉండటం వల్ల మాకు బాగా చైతన్యం కలిగింది. అందుకని అప్పుడు ఆనాడు మేము నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా మరి విద్యార్థులుగా మేము కొరియర్స్ గా పనిచేసి బోర్డర్ క్యాంప్స్ లో నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాలకి కొరియర్స్ గా పనిచేసి ఆ రకంగా ఆనాటి ఉద్యమంలో స్వాతంత్రం నిజాం వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని కూడా మేము పాల్గొని కొంత అందులో పాల్పంచుకునే అవకాశం విద్యార్థులుగా మాకు ఆనాడు లభించిందండి.
అది అందుకని మీరు చెప్పిన
1946లో మహాత్మా గాంధీని చూసే అవకాశం నాకు లభించింది.
అది మహద్భాగ్యం అండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ పరిచయాన్ని ఇప్పుడు మీరు పెద్దలు అసలు దేశాన్ని స్వాతంత్ర సమరంలో పాల్గొనకపోయినా గానీ మీకు ఊహ తెలిసిన తర్వాత, మీకు ఊహ తెలిసిన తర్వాతే స్వతంత్ర భారతదేశం ఏర్పడింది, అది మనకి గణతంత్రం వచ్చింది, ఇదంతా మొదటి ఎన్నికలు ఇవన్నీ మీకు ఊహ తెలిసిన తర్వాతే వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉందండి, కానీ మనకున్న కొద్ది సమయంలో ఏం తెలుసుకోవాలన్న దాని గురించి ఆ ఫోకస్ కోసం చూస్తున్నాను. మీరు చెప్పిన ఈ నేపథ్యాన్ని బట్టి మీతో ఈ పరిచయాన్ని తీసుకొస్తాను. అంటే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు కొంత అవగాహన కోసం, ముందుగానే అవగాహన కోసం చెప్తున్నాను, దేశవ్యాప్తిగా రాష్ట్ర వ్యాప్తిగా జరిగిన రాజకీయ పరిణామాలు. మరొక విషయం ఇక్కడ శ్రోతలందరికీ తెలియజేయాల్సిన విషయం అండి, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కదా.
నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత కొన్ని జీవితంలో భౌతిక అవసరాలు ఒకవైపు ఒత్తిడి, మనసు ఒకవైపు ఒత్తిడి చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఆ సందర్భంలో నాకు మనసు ఒత్తిడి చేసిన వైపే పోవటం వల్ల రాజకీయమైన మలుపులు నా జీవితంలో చాలా ఉన్నాయి. నేను కాంగ్రెస్ లో ఉండేవాడిని, తర్వాత ఎమ్మెల్యే అయ్యాను, జనతా పార్టీలో ఎమ్మెల్యే అయ్యాను, తెలుగుదేశం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. నేను రాజకీయాలకి మలుపులు ఉన్నది.
అదే మీరు రాజకీయ విరమణ చేసినప్పుడు మీరు ఏ పార్టీ సభ్యులండి?
రాజకీయ విరమణ చేసినప్పుడు సైలెంట్ గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నాను, మామూలు ప్రాథమిక సభ్యుడిగానే, కానీ యాక్టివ్ గా లేను, విరమించాను.
అంటే మనకి ఈ విశేషాలన్నీ తెలుసుకుంటాను. మీ పార్టీ అఫిలియేషన్ ఏమిటన్నది ముందుగా చెప్పుకుంటే మంచిదని చెప్పి దాని ప్రస్తావన తీసుకొచ్చాను. కానీ దానివల్ల అంటే మీ అభిప్రాయాలు అవన్నీ కొంత అది ముందుగా చెప్పాల్సిన బాధ్యత మనకుంది శ్రోతలకు. అందుకని
విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమం, కాంగ్రెస్ నాయకత్వంతో ప్రభావితం కాబట్టి వాడే.
నేను అయితే ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలన్నీ ఎక్కువగా ఈ రాజకీయ పరిణామాల గురించి, మన ఆంధ్రదేశం, ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి, హైదరాబాద్ రాష్ట్రం గురించి ఇలా ఉంటాయి. 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం లేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే కోస్తా జిల్లాలు, రాయలసీమ, ఇవన్నీ మద్రాసు రాష్ట్రంలోని కదా. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కొంచెం వివరిస్తారా?
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ అయినా కూడా ఆనాడు ప్రకాశం పుంద్ర గారు, ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారు పుష్కర లోక్పాల్ సహకారంతో సి రాజగోపాచారి గారు అక్కడ చీఫ్ మినిస్టర్ కావటం, ఆ పీరియడ్ లోనే కొంత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచాలి అనేటువంటి ఇది అనాదిగా 1930 దశకంలోనే జాతీయ కాంగ్రెస్ చేసిన నిర్ణయం. మొత్తం మీద దాని స్ఫూర్తితోటే పొట్టి శ్రీరాములు సత్యాగ్రహానికి పోరాట కోరుకోవడం, ఆందోళన జరగటం.
50 రోజులు చేశారు కదా ఆయన,
54 రోజులు సత్యాగ్రహం నిరాదీక్ష వహించారు. రాజధాని ఏదైనా చివరికి నిర్ణయం తీసుకుని మద్రాసు కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకుని కర్నూలు రాజధానిగా ఏర్పడటం, కాంగ్రెస్ కి తగినంత మెజార్టీ లేకపోయినా మళ్లీ రంగా గారు, ప్రకాశం ముందు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ పిఎస్పీ ఆయన చీఫ్ మినిస్టర్ గా కర్నూలులో ప్రభుత్వం ఏర్పడింది.
మద్రాసు వదులుకోవాల్సి వచ్చింది అన్న మాట అన్నారు మీరు. ఇప్పటికీ చాలా మంది తెలుగు వాళ్ళు అనుకునేది మద్రాసు తెలుగు వాళ్ళది, కానీ కొందరి రాజకీయాల వల్ల అది కుదరలేదు. అందులో నీలం సంజయ్ రెడ్డి గారి పేరు చెప్తారు. నీలం సంజయ్ రెడ్డి గారి వల్లే మద్రాసు మన రాష్ట్రంలోకి రాలేదు అంటారు. అది ఎంతవరకు నిజమండి?
అది ఆనాడు కొంత విమర్శ ఉంది కదండి, కానీ రాజగోపాలాచారి ఆ విషయంలో పట్టుదలగా ఉండటం వల్ల ఇక మనకి ఏమైనా సరే మద్రాసు కావాలి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే పరిస్థితి లేదు కాబట్టి మద్రాసు పోయినా రాష్ట్రం ఏర్పరచుకుందాం అనేవారు ఎక్కువ మంది ఉంటుంది. లేదు మద్రాసు లేకుండా అసలు రాష్ట్రం ఏర్పడేవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. అందువల్ల చివరికి కాకపోతే ఆయన మీద అంజీవ్ రెడ్డి గారి మీద కొంత ఆనాడు కొద్దిపాటి విమర్శ ఉండేది కాదు, కానీ పరిస్థితులే రాష్ట్రాన్ని ఏర్పరచుకునే పరిస్థితులు, ఆందోళన జరగటం, ప్రజా ఆందోళన రావటం, అందువల్ల ఆ విధంగా చేశారు.
మరి ఇంకోటి అదే కోవలో నేను మద్రాసులో ఉన్నాను. మద్రాసులో నాకు తెలిసిన కొందరు వాదన అంటే తెలిసిన వాళ్ళు కాకుండా గానీ అప్పుడప్పుడు ర్యాండమ్ పీపుల్ వచ్చి తిరుపతి నమ్మలదయ్యా నమ్మ గూడంగా అనేవారు, అంటే తిరుపతి మాది మాకు ఇచ్చేయండి అన్నట్లుగా కొంచెం పిచ్చుకు ప్రలాపనలు చేశారు. ఆ తిరుపతి ప్రస్తావన ఏంటండి, అది ఎందుకని అలా, అదంటే అది కూడా వివాదాస్పదమైంది కదా. ఉన్నాడు
తెలుగు వాళ్ళలో చాలా మంది శ్రీపల్లి రామకృష్ణ గారి ఊరైనటువంటి తిరుపతి, అక్కడ తెలుగు ఎక్కువ మాట్లాడేవారి సంఖ్య ప్రబలంగా ఉన్నా కూడా ఆ తిరుపతిని ఇటు రాకుండా అసలు అన్యాయం జరిగింది అన్న వాదన కూడా ఉండింది. అందుకని ప్రజల్లో ఉపయత్ర అటు అనే రకరకాల వాదనలు ఉన్నాయి. అందులో ఒక భాగమే మీరు చెప్పిన మాట తిరుపతి వాళ్ళకి కావాలి అనేటువంటి మాట.
సో అంటే గతం గత దాన్ని వదిలేస్తే మనం ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణం అయిన తర్వాత ఎన్నికల్లో ప్రకాశం పొంతుల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్ర రాష్ట్రానికి, కానీ ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దిగిపోవాల్సి వచ్చిన పరిస్థితి.
ఏమిటంటే అవిశ్వాస తీర్మానం మద్య నిషేధాన్ని నిషేధం ఉండేది మద్రాసు రాష్ట్రంలో, అంటే ఈ ఆంధ్రప్రాంతంలో కూడా నిషేధాన్ని రద్దు చేయండి అని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ చాలా పెద్ద ఉద్యమం ఆందోళన చేసింది. వేల మంది చేయలేకపోయారు. అంటే వాళ్ళ ఆనాడు వాళ్ళ ఆలోచన ఏమిటంటే గ్రామాల్లో సారా కంపు కొడుతున్నది, గ్రామాల్లో అల్లకల్లోలం చేస్తా ఉంది, సారా వచ్చి దీన్ని ప్రభుత్వాలు ఎలా కంట్రోల్ చేయలేవు, అందువల్ల దీన్ని రద్దు చేయండి అని కమ్యూనిస్టు పార్టీ ఆనాడు పెద్ద ఉద్యమం. ప్రకాశం పంపిణీ దాన్ని అంగీకరించకపోవటం, రద్దు చేయటం, మద్య నిషేధం అమలు చేయాల్సిందే అని ఆయన పట్టుకుంటడం, దానితోటి అవిశ్వాస తీర్మానం. కాంగ్రెస్ లోనే కొన్ని లుకలుకలు, కాంగ్రెస్ లో సహజంగా ఎప్పుడు గ్రూపులు ఉండటం సహజం, ఆ లుకలతోటి ఆయన అవిశ్వాస తీర్మానం అయినా కూడా ప్రభుత్వం తొలగిపోతుంది అని తెలిసి కూడా ఆయన మాత్రం ఆ పట్టు వీడకుండానే ఉన్నాడు. అవిశ్వాసం జరిగింది, మళ్ళీ 1958 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అసలు కమ్యూనిస్టు పార్టీ పెద్ద బలంతో గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ చివరిలో రంగా గారు, కుష్కార్ లోక్ పార్టీ, ప్రకాశం గారు వీళ్ళందరూ కాంగ్రెస్ నేతల వల్ల కమ్యూనిస్టు పార్టీ ఎవరూ ఊహించినంతగా దెబ్బతిన్నది ఆంధ్ర రాష్ట్రంలో.
సో
ఆ సమయంలో అప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.
బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి ముఖ్యమంత్రి,
కర్నూలులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు.
మన
1956లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం కలయికతో విశాలాంధ్రగా సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినప్పుడు ఇక్కడ బెజవాడ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ లో లీడర్ గా నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరూ పోటీ పడ్డారు కాంగ్రెస్ పార్టీలో. ఆ పోటీలో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉండి విశాలాంధ్ర ఏర్పడటానికి మూల పురుషులైనటువంటి గురుగురు రామకృష్ణారావు గారి గురువు సంజీవ రెడ్డి గారిని బలపరిచింది. తెలంగాణ కావాలి సెపరేట్ అని వీరు తీవ్రంగా పోరాటం చేసినటువంటి కొండా వెంకట రంగారెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ రాష్ట్రానికి, వారితో ఉన్న రెడ్డి గారు, ఈ వర్గమేమో బెజవాడ గోపాల్ రెడ్డి గారిని బలపరిచి నీలం సంజయ్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఆ విధంగా నీలం సంజయ్ రెడ్డి గారు అయ్యారు.
మీరు ఇప్పుడు చెప్పిన వ్యక్తుల పేర్లో బోరుగురు రామకృష్ణారావు గారు, ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి, అదంటే 1952 ఎన్నికల్లో ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి కదా. ఆయన
హైదరాబాద్ రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి. ఆయన 57 దాకా అంటే 5 ఏళ్లకు ఎన్నికయ్యాడు కదా. తర్వాత సెపరేట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొండా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఒక బలమైన కాంగ్రెస్ వర్గం ఆందోళన చేసి ఇప్పుడు వారు బురుగుల రామకృష్ణారావు గారికి ఆయనకి విజ్ఞప్తి చేసి ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. మీరే చీఫ్ మినిస్టర్ గా నెక్స్ట్ 5 ఏళ్లు ఉండండి, తర్వాత 5 ఏళ్లు, కానీ మీరు సెపరేట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అంగీకరించి మీరు సిఫారసు చేసి రాష్ట్రాన్ని సాధిద్దాం, మీరే రాబోయే తర్వాత 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరే ఉండండి అనేటువంటి ప్రతిపాదన కూడా వారు చేశారు.
ఎవరండి చేసింది?
కొండా వెంకటరెడ్డి. ప్రత్యేక తెలంగాణ కావాలని ఆనాటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి బలగైన వర్గము ఆయనకి ప్రతిపాదన కూడా చేశారు.
ఈ ప్రత్యేక తెలంగాణ నేపథ్యం గురించి కొంచెం వివరంగా ప్రశ్నిస్తానండి. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటానండి. కాసే గారు, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు ఎన్నో సార్లు వచ్చాయి మనకు రాష్ట్రంలో.
మొట్టమొదటి ముల్కీ ఉద్యమం వచ్చిందండి 1952లో
ముల్కీ వచ్చింది. సో
దాని మీద ఉద్యమం వచ్చింది. దాని తర్వాత అప్పుడు బురుగుల రామకృష్ణారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉండి, దాని తర్వాత 1956లో ప్రత్యేక తెలంగాణ కావాలనే ఉద్యమం వచ్చింది. దానిని కారణం ఏంటంటే ఫజలుల్ అలీ కమిషన్ అనేటువంటిది పాశ్చాత్య రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి భారత జాతీయ ప్రభుత్వం ఫజల్ అలీ కమిషన్ ని నియమించిందండి.
ఒక నిమిషం, అది దానికంటే ముందుగా కొంత నాకు మీరు శ్రోతలకి తెలంగాణ ప్రజల పడ్డ కష్టాలు వీటి గురించి కొంత నేపథ్యం ఇస్తారా? ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో పెరిగిన వాళ్ళకి, రాయలసీమలో పెరిగిన వాళ్ళకి తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలు అసలు కొంచెం కూడా అవగాహన లేదండి. ఆ నేపథ్యం కొంత అవసరం. మీరు అది కొంచెం
ఆంధ్ర ఏరియాలో జమీందారులు భూస్వాములు ఉన్నా అది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటం వల్ల తర్వాత 1930-35లో నుంచే అక్కడ 100% ఎన్నికలు, జిల్లా బోర్డులు ఏర్పడటం, స్థానిక పరిపాలన సంస్థలు ఇలా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటికీ కూడా కొంత ప్రజల ప్రజాస్వామ్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, తర్వాత అక్కడ ఉన్న జమీందారులు అందరూ కూడా విద్యారంగంలో స్కూళ్లు స్థాపించడం, కాలేజీలు పెట్టడం,
ఇది ముఖ్యంగా
తక్కువ ఉండేదండి. ఇక్కడ మా దగ్గర ఆస్తులు వాళ్ళతో పోల్చుకుంటే అంత ఎక్కువ కాదు, కానీ ఇక్కడ దొరతనాలు, దేశముఖులు, జాగీర్దారులు, దేశ పాండేలు, మక్తేదారులు, జాగీర్దారులు,
పటేల్ పట్టు,
ఈ విధంగా అనేక అంచెల వారీగా నిజాము ప్రభు యొక్క అధికారం వీరికి వీరు పొంది వీరు గ్రామాల్లో చేసినటువంటి పెత్తనాల వల్ల, అంటే ఉదాహరణ గ్రామంలో ఒక భూస్వామి ఉంటే ఆయన్ని తెలంగాణ ప్రాంతంలో దొరగారు అంటారు, ఈ దొరతనము అంటారు. ఆ దొరగారికి ఈ మునసబు కరణం పటేల్ పట్వారి వ్యవస్థ యొక్క సర్వాధి అధికారాలు ఆయన చేతుల్లో ఉండేవి. ఆయన గుమస్తానే పటేల్ పట్వారీగా కరణంగా నియమించుకునేవాడు. అంటే కలెక్టరు ఎస్పీకి ఉండేటువంటి అధికారాలు ఈ దొరగారి గుమస్తాల చేతుల్లో ఉండేది. అంటే ప్రభుత్వమే ఆ గ్రామంలో ఆయన అండర్లో, ఆయన అధీనంలో ఉన్న గ్రామాల్లో ఆయన పెత్తనమే సాగుతూ ఉండేది. అందులో ఎంత దొరతనం దేశంగా ఉండేది అంటే వాళ్ళ గడి, వాళ్ళు ఉండేటువంటి ఇంటి గడి అంట తెలంగాణ
గడి,
ఆ గడి, ఆ గడిలోకి ప్రతి రోజు ఒక 10 మంది దళితుల్లో నుంచి మగవాళ్ళు వాళ్ళ సంసారాలు వదిలిపెట్టి వరుసవారీగా ఈ గడిలో వచ్చి కాపలా ఉండాల్సి వచ్చేది. దీంతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముందు దొరగారి పొలం నాటు వేయాల్సి వచ్చేది, దొరగారి పొలాలు ముందు దున్నాల్సి వచ్చేది. తర్వాత యాదవులు గొల్లలు గొళ్ళు కాసుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం దొరగారికి ఒకటి, దొరసాని గారికి ఒకటి ఒక మేకను గాని ఒక జీవాన్ని వారి పేరు మీద కానుకగా ఇచ్చి దాని వీరి మందలోనే వేపాలి. అంటే దొరగారి సంవత్సరాలు గడిచే కొద్దీ వందల సంఖ్యలో పోతాయి. గీత కార్మికులు ఎవరైతే ఉంటారో చెట్టు గీసేవారు, వారు దొరగారికి ఒక తాడు, దొరసాని గారికి ఒక తాడు అని రోజు కూడా ఆ కళ్ళు గీసి ఆ స్వచ్ఛమైన కళ్ళను తీసుకెళ్లి గడి ఇవ్వాల్సి వచ్చేది. ఈ విధమైన ఒక వెట్టి చాకిరి తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజల్లో నిరసన, ఆవేదన, ఉగ్రోషం, కోపం, ఏమీ చేయలేక పట్టుకెట్టడం, అది తరతరాలుగా వాళ్ళ తాత దున్నే పొలం దున్నాడు, ఆ పొలాలు తమ తండ్రి దున్నాడు, తను దుందు అప్పం మీద దుంటున్నాడు, అతనికి ఆ భూమి మీద పట్ట హక్కులు లేవు. ఎప్పుడు దొరగారు బెదిరిస్తానే ఉంటారు, దొరగారు గుమస్తాలు మరింత ఎక్కువ బెదిరిస్తారు, దొరకంటే కూడా గుమస్తాల పరిపాలన మరీ దుర్మార్గంగా ఉండేది.
అంటే
అందువల్ల ప్రజల్లో ఒక ఆవేశం ఏది, నా భూమి మీద నాకు హక్కు లేదు, నేను ఇన్నేం చేస్తున్నా నాకు హక్కు లేదా, ఏం ప్రజాస్వామ్యం, ఏం స్వాతంత్రం అనేటువంటి ఆవేదన బలే వెట్టి చాకిరీ వ్యతిరేకంగా.
దీనికి వ్యత్యాసంగా కొంత కోస్తాంధ్ర ప్రాంతంలో రైతులకు పట్టాలు, వాళ్ళు దున్నే భూమికి వాళ్ళకి పట్టాలు ఉండేవి, కానీ తెలంగాణ ప్రాంతాలు ఉండేవి కాదు. అది కదా
ఉండేవి కావు, ప్రభుత్వ భూములుంటే కూడా ఈ దొరల అధీనంలోనే ఉండేవి, కానీ ప్రజలకు పంచలేదు ప్రభుత్వాలు. కానీ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కొంతమందికి బ్రిటిష్ వారు పరిపాలన అయినప్పటికీ కూడా కొంతమంది పేదవారు భూములు పట్టాలు ఇవ్వటం, ఈ రకమైన కొన్ని సౌకర్యాలు అక్కడ ఉండి అందువల్ల అక్కడ తీవ్రమైన ఆందోళన రాలేదు. ఇక్కడేమో ప్రధానంగా వెట్టి చాకరి వ్యతిరేకంగా, ఈ భూస్వామ్య పెత్తందారి పరిస్థితి వ్యతిరేకంగా, భూమికి హక్కులు కావాలి అనేటువంటి ఆందోళనతో ఇక్కడ ఆత్మ గౌరవం కోసం, మనిషికే గౌరవం లేదుగా, బానిస కింద చూడబడ్డాడు, ఇక్కడ వెట్టి చాకరి కింద నలిగిపోయాడు. అందుకని ఆత్మ గౌరవం కోసం, భూమి మీద హక్కు కోసం, హక్కు కోసం, ముక్తి కోసం, భూమి కోసం ఇక్కడ పోరాటం సాగింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ వారు ఇక్కడ రైతు సంఘాలు, కూలి సంఘాలని పెట్టారు. కాబట్టి అది ప్రజల ఆవేదనలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ సంఘం పెట్టుకోవడంతో ఇదంతా కూడా వారికి ప్రజల మద్దతు ఆనాడు కమ్యూనిస్టుకు దొరకటం, అది తిరిగి వారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించడం, అంటే సాయుధ పోరాటం ద్వారా విముక్తం చేయాలి అనేది వారి లైన్ ఆఫ్ యాక్షన్.
ఇదంతా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా కదా?
ఇది స్వాతంత్రానికి 47 తర్వాతనే మొదలైంది. వారు ఆనాడు కమ్యూనిస్టు పార్టీ భారత స్వాతంత్రాన్ని స్వాతంత్రంగా అంగీకరించలేదు.
అది
ఇది మనం ఇటీవల కాలంలో చాలా మర్చిపోయారు.
అది అది ఇంకొకసారి,
కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ ఈ స్వాతంత్రాన్ని స్వాతంత్రం అంగీకరించలేదు. ఆగస్టు 17 జాతీయ జెండాని ఆవిష్కరించలేదు, నిరసన తెలిపారు. వారు దీన్ని ప్రజాప్రభుత్వం కింద నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా వారు గుర్తించలేదు, పోరాటాన్ని కొనసాగించారు. 1947 స్వాతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ లోపుగా ఎంతో దూరదృష్టితో, కార్యదక్షతతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి ఉప ప్రధాని, ఆయన ఊరుకుని ఇక్కడ జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయాల నుంచి విముక్తం చేయాలని, నిజాం పతనాన్ని పరిపాలన విముక్తం చేయాలని ఉద్దేశంతో చుట్టూ పోలీస్ యాక్షన్ అన్నారు దాని పేరు, మిలిటరీ యాక్షన్ లేదు. మిలిటరీ యాక్షన్ అంటే ఇంటర్నేషనల్ గా సరి అయిన పదం కాదు అది, అందుకని పోలీస్ యాక్షన్ కింద ఆయన దాన్ని ఇంటర్ప్రిట్ చేసి నైజాంని, రజాకాన్ నాయకుడు కాసిం రజ్వీని నైజాంని లొంగదీశాడు, నైజాం డిక్లేరే సరెండర్ అయ్యాడు. వల్లభాయ్ పటేల్ యొక్క దక్షత చాకచక్యం అని చెప్తే ఆశ్చర్యం లేదు. అందుకనే మాకు హైదరాబాద్ రాష్ట్రంలో మరి వల్లభాయ్ పటేల్ అంటే చాలా ఆరాధన భావం ఉంది ప్రజల్లో కూడా. ఆనాటి ప్రజల్లో మరీ ఎక్కువగా ఉండేది వల్లభాయ్ పటేల్ పుణ్యం అంటూ మనం విముక్తమయ్యాము, మనకు స్వాతంత్రం వచ్చింది, మనకు ప్రభుత్వ రాజ్యం వచ్చింది అనేది వచ్చింది. తర్వాత 52 ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ లో కమ్యూనిస్టు పార్టీ మీద బ్యాన్ ఉండేది. అప్పుడు వాళ్ళు పీడీఎఫ్ అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టారు. వారి గుర్తు హస్తం గుర్తు.
ఇక్కడ మీరు కాసిం రజ్వీ గురించి ఒక చిన్న ప్యాసింగ్ రెఫరెన్స్ మాత్రమే ఇచ్చారు, కానీ కాసిం రజ్వీ చేసిన దురాగతాల గురించి కథలు కథలుగా చెప్తారు. ఆ రజాకార్ అనే వాళ్ళు రజ్వీ పేరుతో వచ్చింది రజాకార్ మూమెంట్, వాళ్ళంతా ప్రజల మీద చేసిన దురాగతాల గురించి కొంచెం మచ్చుకు చెప్తారా?
అసలు రజాకార్ అంటే ఉర్దూలో పదం అండి, స్వయం సేవకుడు అని. కొన్ని పదాలు మనుషుల చేష్టల వల్ల వికృతార్థం వచ్చేస్తుంది. అసలు రజాకార్ అంటే వాలంటీర్ అని అర్థం. కానీ ఈ ఈ రజాకారు మూమెంట్ కి నాయకత్వం వహించి నిజాం నవాబు యొక్క ఆశీస్సులు కూడా అన్నదండలు ఆయనకు ఉండటం వల్ల కౌంటర్ పోలీసు దళాలుగా దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కొంతమందిని చేర్చి అందులో ప్రతి చోట పోలీసు కూడా వాళ్ళ చెప్పు చేతల్లో అయినట్టు చేసుకుని ఇతను దౌర్జన్యాలు ప్రజలను దోపిడీ చేయటం, హింసించటం, ఆస్తులు లూటీ చేయటం, మనుషులను చంపటం, సేవలను అవమానపరచటం, మానభంగాలు జరగటం ఇంత తీవ్రంగా రావటం వలనే తెలంగాణ జిల్లాలలో ప్రజల్లో ఆ రకమైనటువంటి సాయుధ పోరాటాన్ని బలపరుచడానికి జనసేన ఇంతటి దౌర్జన్య దుర్మార్గాలు అతను చేశాడు కాబట్టి అతని బంట్లు ప్రభాకర్ మూమెంట్ చేసింది కాబట్టి ప్రజల్లో అంత తీవ్రమైన ఆగ్రహం వచ్చింది.
అంటే అతను ఇంకోటి మత మార్పిడిలు చేసుకోకపోతే చంపేయటం కూడా జరిగిందని అభియోగాలు ఉన్నాయి, నిజమేనా?
ఏదో కొద్ది సంఘటనలే కానివ్వండి, మతం కంటే కూడా ఏదైనా సరే రాజ్యాన్ని కాపాడాలా, నైజాం రాజ్యాన్ని కాపాడాలా, దీనిని పాకిస్తాన్లో కలపాలా, భారతీయ భారతదేశంలో విలీనం కాకూడదు, ఇది స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేయాలి అనేది అతను పథకం. అతను కోరింది స్వతంత్ర చేయటం, అవసరమైతే కలపాల్సి వస్తే విలీనం పాకిస్తాన్ తో కావాలని, భారతదేశంతో విలీనం కాకూడదు అనేది కాసిం రజ్వీ యొక్క ఆలోచనే కాదు అతని లక్ష్యం. నిజాము అతనికి ఆ రోజుల్లో కొంత మెత్తపడి అతనికి లొంగటం కూడా ఈ పరిణామాలకు కారణమైంది. కానీ అతను దుర్మార్గ చేస్తం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది, ప్రజల్లో ధైర్య తెంపు చేసి పోరాడారు, సాయుధ పోరాటాన్ని సైతం బలపరిచారు ప్రజలు.
సో ఈ నేపథ్యంలో బూరుగు రామకృష్ణారావు గారు తెలంగాణ ప్రజల కోసం చాలా చేశారు, కానీ ఆయన సమర్థించింది సమైక్యాంధ్రని, అది కొంచెం వివరిస్తారా?
ఆయన ముఖ్యమంత్రి విశేషంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈనాటి తరం ప్రధానంగా 1952లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంతకుముందు సైన్స్ పోరాటం జరగటం, ప్రజలందరూ దాన్ని బలపరచడం, కమ్యూనిస్టు పార్టీ వారి తెలంగాణ ప్రాంతంలో 190 గెలవటం, మరాఠ్వాడ కర్ణాటక హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠ్వాడ కర్ణాటక 8 జిల్లాలు ఉండేవి, తెలంగాణవి 8 జిల్లాలు ఉండేవి. ఈ తెలంగాణ జిల్లాలో మొత్తం కమ్యూనిస్టు పార్టీ స్వీప్ చేసిందండి. అక్కడ మరాఠ్వాడ కర్ణాటకలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. మొత్తం అసెంబ్లీలో ప్రతిపక్షం కంటే 5 ఓట్ల మెజారిటీ మాత్రమే కాంగ్రెస్ కు ఉండేది. కానీ అయినప్పటికీ స్వామి రామానంద తీర్థ అని ఆయన స్వామి రామానంద తీర్థ గారు ఆయన మరాఠ్వాడ కర్ణాటక నేతలను ఆలోచించి మరి కన్నీ కమ్యూనిస్టు పార్టీ గెలిచింది, ఇక్కడ కొంత సాయుధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకని దూరదృష్టితో మనం బూరుగుల రామకృష్ణ గారి లాంటి మేధావి తెలివి కలవాడిని కార్యదర్శిని పెట్టుకుని ఈ రాష్ట్రానికి అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుని ఆయన ముఖ్యమంత్రిగా 5 మెజారిటీతోటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే విత్ ఇన్ ఏ వీక్ ఒక వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకుని మంత్రివర్గం తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామానికి రెవెన్యూ ఆఫీషియల్స్ పంపించి ప్రతి సర్వే నెంబర్ లో ఆ భూమి దుంతున్న వారి యొక్క పేర్లు నమోదు చేయించాడు. తర్వాత 1953లో కాసరాపాణి యాక్ట్ అనే చట్టం అసెంబ్లీ నుంచి పాస్ చేసి ఈ 100,000 మందికి వాళ్ళని పట్టేదారులుగా చేస్తున్న భూములకి పట్టేదారులుగా డిక్లేర్ చేశాడు. తర్వాత లావుని కమిటీలు అంటే ఎస్ఐ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు, తహసీల్దార్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమిని ప్రతి కుటుంబానికి లేని వాటికి ల్యాండ్లెస్ పూర్కి 5 ఎకరాలు పట్టా భూములు కూడా ఇప్పించడం చేశాడు. మళ్ళీ దీంతో పాటు 1955 కల్లా మొత్తం భారతదేశంలోనే మొదటిసారి కౌలుగాది చట్టాన్ని, ఎమ్ఎన్సి యాక్ట్ ని తెచ్చిన వాడు బురుగుడు రామకృష్ణం, అది హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా చేయటం వల్ల ప్రజల్లో చాలా సాయుధ పోరాటం మీద విశ్వాసం తొలగిపోవటం, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కూడా తగ్గిపోవటం, ఆ రకంగా రాష్ట్రంలో ప్రజలు ఏదైతే ఆవేదనలో ఉన్నారో కోరుకుంటున్నారో, భూదావం ఏదైతే భూమి కావాలనే కోరిక ఉందో ఆ విధంగా అతను సంతృప్తి పరచగలిగాడు. మొదటిసారి అప్పటి వరకు ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్క జిల్లాకు ఒక పేజీ కూడా లేదు.
ఒక్కొక్క జిల్లాకి
తెలంగాణ ప్రాంతంలో జిల్లాలకి కరీంనగర్లో కాలేజీ లేదు, నిజామాబాద్ లో కాలేజీ లేదు, ఖమ్మంలో కాలేజీ లేదు. 1956లో దుర్గా రామకృష్ణరావు గారు పిలిపించి కాంగ్రెస్ నాయకుల్ని 1 లక్ష రూపాయలు కట్టండి, ముందు కామెడీ కాలేజీ పెట్టండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది, మనం ఈ కాలేజీలు పెడతామని ఆ రకంగా, అంటే మొత్తం మా వరంగల్ జిల్లాలో ఒక ఖమ్మం, వరంగల్ లో 2-3 హై స్కూళ్లే ఉండేది. మీకు బ్రిటిష్ పరిపాలించినటువంటి మీ మద్రాస్ ప్రావిన్స్ లోనేమో అనేక చోట్ల హై స్కూళ్లు ఉంటే, ఒక్కొక్క తాలూకాలో 2-4 హై స్కూళ్లు ఉంటే,
అంటే దానికి
ఒక స్కూల్ దుష్టితం లేదండి నిజాం పరిపాలనలో.
అంటే అది ఆంధ్ర కోస్తాలో అలాంటి ఇది రావడానికి కారణం అప్పుడు సార్ ఆర్థర్ కాటన్ ఆయన కట్టించిన ఈ ప్రాజెక్టుల వల్ల కొంచెం వచ్చిన
అదేముందండి. అసలు ఇవాళ ఏదైనా బిట్టుంటే 150 ఏళ్ల పూర్వం 180 ఏళ్ల పూర్వం సార్ ఆర్థర్ కాటన్ పుణ్యం అంటూనే కృష్ణా బ్యారేజీ, గోదావరి బ్యారేజీలు వచ్చాయి. తర్వాత ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలించిన డిస్టిక్ట్ బోర్డ్స్ అంతకు ముందే ఏర్పాటు చేయటం వల్ల ఆ డిస్టిక్ట్ బోర్డు తర్వాత స్కూళ్లు విద్య వ్యాపించింది. నీరు విద్య రెండు వచ్చిన తర్వాత మనుషుల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది, చైతన్యం వచ్చింది, నాగరికత వచ్చింది.
అంటే అక్కడ జమీందారులు కూడా చాలా స్కూల్స్ కట్టించారన్నారు. అంటే ఆంధ్ర కోస్తాలో జమీందారులు కూడా చాలా స్కూల్స్ కట్టించారు.
అంటే కదా పితాపురం రాజా గారు, బొబ్బిలి రాజాలు గాని,
చల్లపల్లి
రాజాలు గాని, నూజివీడు రాజాలు గాని, అక్కడ ఉన్నటువంటి చాలా కాలేజ్ హై స్కూల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రాజాలు గాని, పెద్ద పెద్ద ఆస్తి పనులైనటువంటి భూస్వాములు అని చెప్పటువంటి వాళ్ళు గాని అనే భూములు దానాలు చేసి డబ్బిచ్చి ఆ రకమైనటువంటి కృషి అక్కడ జరిగింది విస్తృతంగా ఆ ప్రాంతంలో.
కానీ తెలంగాణలో దోపిడీ,
ఫ్యూడలిజం లేదు దీని. ఇక్కడ మా దగ్గర ఏమో ఫ్యూడలిజం ఉన్నది, అక్కడ ఫ్యూడలిజం లేదు, జగన్నాథీజం ఉంది కానీ ఫ్యూడలిజం లేదు.
సో ఈ నేపథ్యంలో బూరుగుల రామకృష్ణారావు గారి దూరదృష్టి ఎందుకని, ఎందుకని ఆయన సమైక్యాంధ్ర కోసం
ఆనాడు పొన్నా వెంకటరెడ్డి గారి నాయకత్వం ఫజలుల్లా కమిషన్ లో ఒక మాట చెప్పింది, తెలంగాణ ఒకటి వేరైనా కూడా అది కొంచెం ఆర్థికంగా నిలబడగలదు అనే ఒక మాట చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకుని పొన్నా వెంకటరెడ్డి గారు వీడు పట్టుదలగా, అప్పటికే ములికి ఉద్యమం ఉంది, పట్టుదలగా సెపరేట్ రాష్ట్రం కావాలని కోరారు. కానీ బూరుగుల రామకృష్ణారావు గారి ఆలోచన మేరకు అంతకుముందు నిజాం తాబేదారులుగా ఉన్నటువంటి ఈ దొరలు, ఈ దేశముఖులు వీరందరూ అక్కడ నిజాము టోపీ తీసేసి టోపీ వేసి ప్రదేశం కాంగ్రెస్ లో ప్రవేశించి ఇక్కడ పెత్తనాల్లో ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీరి పెత్తనాలే మళ్లీ మొదలైతే మళ్లీ ప్రజలకు మరో ఆల్టర్నేటివ్ లేక మళ్లీ ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీ వైపు మరో సాయుధ పోరాటం వైపు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. భారతదేశంలోనే మొదటి కమ్యూనిస్టు రాష్ట్రం తెలంగాణ అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చిన్న రాష్ట్రం అయినప్పుడు ఈ పెత్తనాలు ఆగడాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విశాలమైన రాష్ట్రం అయితే ఎవరు ఉధృతం, ఏ వర్గం ఉధృతంగా పోయినా, ఏ వర్గం దూకుడుగా పోయినా మిగతా వారందరూ కలిసి దాన్ని నిలుపుదలు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కావటమే తెలంగాణ పేద ప్రజలకి, తెలంగాణ ఇప్పటిదాకా అణిచివేయబడి హింసకు గురైనటువంటి ప్రజలకి విశాలాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ లోనే మేలు జరుగుద్ది అని బలీయంగా నమ్మి తనకు ముఖ్యమంత్రి ఆఫర్ చేసినా కూడా దాన్ని అంగీకరించకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఆయన మూల పురుషుడు అయ్యారండి.
అది అంటే ఆయన నిస్వార్థంగా నిస్వార్థంగా ఆలోచించి చేసిన దురాలోచనతో చేసింది అది. ఇక్కడ ఇంకొక విషయం ఎప్పుడు ప్రస్తావిస్తారండి, పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఒక ఆరుగురు పెద్ద మనుషుల గురించి అందులో మర్రి చెన్నారెడ్డి గారి పేరు కూడా చెప్తారు. ఆ పెద్ద మనుషుల ఒప్పందం ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి?
అప్పుడు ఈనాడు కొంత ఇక్కడ ఉన్నటువంటి భయంలో ఉండటం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలుస్తుంది కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. హైకమాండ్ యొక్క సలహా మేరకు చేసింది. ఆ ప్రకారంగా వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆంధ్ర ప్రాంతం అతనుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ప్రాంతం ఉండాలని, తర్వాత కొన్ని ముఖ్యమైన శాఖలు ఇక్కడ ఉండాలని, 60-40 రేషియోలో బడ్జెట్ ఉండాలని, తర్వాత తెలంగాణకు ప్రత్యేకంగా రీజనల్ కమిటీ ఆనాడు ఏర్పాటు చేసి, తర్వాత ప్లానింగ్ బోర్డ్స్ అని బ్రహ్మాన్ రెడ్డి గారి టైంలో వెంగళ మిగతా వారి టైంలో అది నీరసింపజేశారు. కానివ్వండి, అసలు తెలంగాణ రీజనల్ కమిటీ ఒక స్టాట్యూటరీ బాడీ ఆనాడు చేశారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు. దానికి ఏమిటంటేనండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, ఎమ్మెల్సీలందరూ దాంట్లో సభ్యులు, ఈ తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 40% బడ్జెట్ ని అక్కడ చర్చించడం, ప్రతిపాదనలు తీసుకోవడం జరిగేది. అంటే దానికి స్టాట్యూటరీ పవర్ ఉండటం వల్ల అది చాలా కొంత తెలంగాణ రూల్స్ ఫార్మేషన్ లో కానీ అది బాగా ఉపయోగపడింది. దురదృష్టం మనకు తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీని రద్దు చేయటం, తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు, బడ్జెట్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ ఎలకేషన్లు, కేటాయింపుల్లో పర్యవేక్షించేదానికి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ఏమీ లేదు. తర్వాత దాన్ని రద్దు చేయకుండా ఉండింది చాలా బాగుండేది. సెపరేట్ తెలంగాణ కమిటీ కూడా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని సమీక్షించి దాంట్లో సూచనలు చేయడానికి, వాచ్ చేయడానికి ఒక సంస్థ ఉంటే బహుశా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కావాలని ఆశలో ఉన్న వారికి కూడా కొంత సంతృప్తిని కలగజేస్తుందేమో నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను.
అంటే అది అది రద్దు చేసింది ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగిందండి?
అది ఈ 6-point ఫార్ములా వచ్చిన తర్వాత పివి నరసింహారావు పడిపోవటం, సెపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ రావటం, పివి నరసింహారావు సరిన గవర్నమెంట్ రావటం, దాని తర్వాత సంప్రదింపులు జరగటం. సో అప్పుడు చిన్నారెడ్డి ఆ నిర్ణయాల్లో ఉన్నామనుకోండి, అది ఆంధ్రదేశానికి ఒక దురదృష్టకరమైన పరిణామం అని నా వ్యక్తిగత అభిప్రాయం.
అంటే ఇప్పుడు నేను అనుకునేది చెప్తాను, నా వ్యక్తిగత, నేను అప్పటికి పుట్టలేదు, నాకు ఇదంతా తెలియదు. 70s ఇది జరిగినప్పటికీ నేను చాలా చిన్న వయసులో ఉన్నాయి. కానీ నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే, ఆరుగురు పెద్ద మనుషుల ఒప్పందం అనేది అది ఏకపక్ష నిర్ణయం కదా, ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే గాని మిగతా వారి ప్రమేయం ఏమీ లేదు. అందులో మీరు అన్నట్లు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు దాన్ని అమలు చేసినా బాగుండేది, తర్వాత వచ్చినటువంటి వారు తర్వాత దాన్ని అమలు చేయదు కొద్ది రోజులు.
అది ఒప్పుకుంటాను,
చేశాడు
అంటే అది అలాంటి కీలకమైన నిర్ణయాలంతా అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ మేము తీసుకుంటామంటే దానికి వ్యాలిడిటీ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు అన్నారు అప్పట్లో కమ్యూనిస్టులు చాలా, అప్పుడు ఆ టైంలో వాళ్లకు అంటే వాళ్ళు ప్రజలే కదా, కమ్యూనిస్టులు అయినా వాళ్ళు ప్రజలే కదా. అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్నప్పుడు మీరు వాళ్ల సిద్ధాంతాలు నమ్మకంటే నమ్మకపోవచ్చు, కానీ వాళ్ల ఇన్పుట్ లేకుండా చేసేది అది ఒప్పందమైనా కానండి, ఒక రకమైన లా అయినా కానండి, ఎలా సాధ్యం? అది
దాన్ని అంత ఆనంద చేశారండి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా విశాలాంధ్ర కావాలని బాగా పోరాటాలు చేసిన పార్టీ కావడం వల్ల ఇటువంటి ఈ కాంగ్రెస్ పరంగా ఏదైనా నిర్ణయాలు చేసుకున్నా వారు కూడా దాన్ని ఆనంద చేశారు తప్ప ఒకటే వ్యతిరేకించలేదు.
ఓకే,
కాంగ్రెస్ పార్టీలోనే తర్వాతగా దాన్ని సక్రమంగా చర్చతో అమలు చేయకపోవడం అనే పరిణామాలు జరిగినాయి తప్ప దాంట్లో మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర లేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రస్తుతోటే ఉన్నారు.
అంటే ఈ 6-point ఫార్ములా అనేది వచ్చినప్పుడు అంటే దాదాపు జలగం వెంగళరావు
ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళలో జరిగిన చర్చలే. అప్పుడు కాంగ్రెస్ ముఠాలే కదా పివి నరసింహారావు మాట కొట్టడం, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంత భాగం తెలంగాణ కావాలని కోరుకున్నా పరోక్షంగా బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పోవాలనేటువంటి ఒక వర్గం కూడా ఉండేది కదా, బ్రహ్మానందరెడ్డి పదవిని ఊడగొట్టాలని.
అది
ఇప్పుడు వ్యక్తిగతమైన కూడా కొంత విద్యమాలు
అది ఇది ఇదే నాకు నచ్చని విషయం అండి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ వారైనప్పటికీ నేను అనుకునేది ఈ ఒక వ్యక్తిని పడగొట్టడం కోసము, ఒక చిన్న గ్రూప్ ను పడగొట్టడం కోసము రాష్ట్రం మొత్తాన్ని, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు దేశం మొత్తంలో రాష్ట్రాన్ని ప్రజల మధ్యలో చీల్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.
కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటూనే ఉంది. గుజరాత్ లో జరిగిందని, పంజాబ్ లో జరిగిన దాని మీద, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాని మీద. అయితే ఉద్యమం బ్రహ్మానందరెడ్డి వ్యక్తి కోసం రాలేదు కానీ ఇది తెలంగాణ ఉద్యమం అనేది. ఈ ఉద్యమంలో కొందరు ఆ ఆలోచనతో ఉన్నవారు కూడా బ్రహ్మానందరెడ్డిని పోతే చాలు, తొలగిస్తే చాలు అని కొందరు ఉండేవారు. అట్లా అది అభిప్రాయం. ఉద్యమం కేవలం ఆ వ్యక్తి కోసం రాలేదు. దీంతో పరోక్షంగా ఆనాడు కాంగ్రెస్ హైకమాండ్ యొక్క పరోక్ష మద్దతు కానీ పరోక్ష సహకారం కొంత తెలంగాణ ప్రజాసమితి చెన్నాయుడు గారికి ఉండేది అనేటువంటి మాట ఆ రోజుల్లో ఒక చర్చనీయాంశంగా ఉండేది.
వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అత్తమామ సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతిజే గృహ సీమనుగా చే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
కాసయ్య గారితో పరిచయాన్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తాను. ఈ రకం విభజించి పాలించే రాజకీయాలు ఇందిరాగాంధీ
రాజకీయాలు కొంత నడుస్తూ వచ్చాయి, నడుస్తున్న అవి కనిపిస్తున్న విషయాలు.
అదే కోవలో నెహ్రూ గారు ఈ సమైక్య ఆంధ్ర వచ్చిన సమయంలో రంగా గారికి ఆయనకి పడేది కాదని, అలాగే
తెలంగాణ చలాయండి గారు అంటే అభిమానం ఉండేది, తెలంగాణ ఇవ్వండి అని అనే మాట చెప్పేవాడు ఆ రోజుల్లో.
ఎవరు?
గారు ఆచార్య ఎన్జి రంగా.
చెప్పండి.
చలాయండి గారు ఆచార్య ఎన్జి రంగా గారికి బాగా అటాచ్డ్ బాగా రాజకీయంగా.
అంటే ఇక్కడ ఇంకొక అపోహ, మరి అది కమ్యూనిస్ట్ పార్టీ కొంచెం దెబ్బతీయడం కోసం, అలాగే రంగా మీద ఉన్న ఆయనకు ఉన్న కొంచెం వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి పడేది కాదంటారు, ఆ రంగా మీద ఉన్న ద్వేషంతో ఇది రెడ్డి కులస్తులను కొంచెం పైకి తీసుకురావాలని అలా చేసినట్టు, నీల సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అలా అయినట్టు కొన్ని వదంతులు ఉన్నాయి, అది ఎంతవరకు నిజమండి?
రంగారెడ్డి గారి గ్రూప్ సపోర్ట్, రెడ్డి గ్రూప్ సపోర్ట్ చేయడంతో ఈ రావు గ్రూప్, బూరుగు రామకృష్ణరావు గ్రూప్ మాత్రం సంజయ్ మార్పు వచ్చిందండి. గురు గారు ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి నేను అందరికి ఏంటంటే, నిజామాబాద్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ బూరుగు రామకృష్ణరావు సిఫారసు చేయడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆయన ఒక ప్రసంగంలో చెప్పాడు. ఏక్ మాసూమ్ లడ్కీకు ఏక్ లడ్కేసే షాదీ అగర్ నహీ చలే తో తలాక్ దే సక్తే హై. అంటే ఏం చెప్పాడంటే, అక్కడ ప్రసంగంలో బహిరంగ సభలో ఆ రోజుల్లో ఒక పెద్ద నానుడిగా చెప్పుకునేవాడు అందరూ, ఒక అమ్మాయి అమ్మాయి పోయిన అమ్మాయితో ఇప్పుడు మనం ఏదో పెద్ద మనుషులేమో కుదిరించి పెళ్లి చేస్తున్నాము, ఇది నడుస్తుంది, ఒకవేళ నడవకపోతే
విడాకులు తీసుకో,
విడాకులు అయినా ఇచ్చుకోవచ్చు అని ఉర్దూలో చెప్పాడు.
ఎవరు? నెహ్రూ గారు.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పిన మాట ఆ రోజు.
ఏమండి, ప్రైమ్ మినిస్టర్ అయ్యండి అలాంటి మాటలు చెప్పడం ఏమన్నా అర్థం ఉందా?
అది సముచితం కాదు, అది సముచితం కాదు. దాంతో ఏమైందంటే ఒక ఆశ ప్రత్యేక వాదానికి కొంత ఊతం బలం చిక్కింది.
తెలంగాణ గురించిన చర్చ మనకి అలా కొనసాగించుకుంటూ పోవచ్చండి కాశీ గారు, కానీ మీరు తెలంగాణలో పుట్టి పెరిగారు, మీరు దేశమంతా తిరిగారు, ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర అంతా పూర్తిగా తెలుసు మీకు. ఒక్క మోడర్న్ హిస్టరీ కాదు, మీరు మనిద్దరం కలిసి మాట్లాడినప్పుడు మీరు కాకతీయుల కాలం నుంచి అంత చరిత్ర అంతా చెప్తా ఉన్నారు. మన చరిత్ర అంతా తెలిసిన వారు మీరు, తెలుగు వారి చరిత్ర అంతా తెలిసిన వారు, ముఖ్యంగా ఈ ఇండిపెండెంట్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం, వీటి అంతా చరిత్ర తెలిసిన వాళ్ళు. ఈనాడు ఈనాడు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రత్యేక తెలంగాణ వాదం మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడు దేశ ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాల్లో ముఖ్యంగా సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం పెరిగి ప్రపంచం అంతా దగ్గర అవుతున్నటువంటి ఈనాటి ఆధునిక సాంకేతిక కాలంలో ఇప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది కొంత అంత ప్రయోజనకరంగా ఉండదు అనేటువంటి వాదన ఇప్పుడు బలంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా మనం ఆచరణలో చూస్తున్నాం, పెద్ద రాష్ట్రాలు ఎంపీలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగిన డిమాండ్ లేకపోతే అక్కడ నుంచి తెచ్చుకోగలిగిన నిధులు కానీ, అక్కడ అధికారంలో భాగం కానీ, పార్ట్నర్షిప్ భాగస్వామ్యం కానీ చిన్న రాష్ట్రాలకి వీళ్ళ మాట దక్కలేని స్థితిలోకి వస్తా ఉంది. అందువల్ల ఇప్పుడు కొంచెం మేధావి వర్గ విషయ పరిజ్ఞానం గలవాళ్ళు ఒకప్పుడు ప్రత్యేక చిన్న రాష్ట్రాలు కావాలని కోరినటువంటి వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు చాలా భాగం చేసి. ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అంత శక్తివంతంగా ఉండవు, చిన్న రాష్ట్రాలు అయిన చోట లాపలు వాయిందాలు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానికి తోడు ఇటీవల ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ పరిస్థితి కానీ జార్ఖండ్ పరిస్థితిని కానీ చూసినప్పుడు దీనితోటి చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలను చాలా బలీయంగా ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసే దాని విషయంలో మరి సుముఖంగా లేకపోవటానికి అది కూడా ఒక ప్రధానమైన కారణంగానే ఉంది. అసలు మెయిన్ ముఖ్యంగా చిన్న రాష్ట్రం అయితే కేంద్రం నుంచి నిధులు కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఏమి సాధించడం కష్టం అవుతుంది అనేటువంటి ఉంది. కానీ మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో కొంతమందిలో ఇంకా కొంతమందిలో కొన్ని అపోహలు భయాలు, ఇది ఏమిటంటే ఆచరణలో కింది స్థాయిలో ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగస్తులు కింది స్థాయిలో ఇక్కడ ఏర్పడిన పరిశ్రమల్లో స్థానికులకు సరి అయినటువంటి దొరకకపోవటం, ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికీ కూడా అండి హైదరాబాద్ ఆల్విన్ ఫ్యాక్టరీ తీసి రద్దయిపోవటం, వరంగల్ లో ఆదంజాయి మిల్లు ప్రెస్టీజియస్ మిల్లుల కింద ఒక తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికే చాలా సర్వీసులు అనుకున్నటువంటివన్నీ కూడా ఇవి కావాలని చేసినా చేయకపోయినా ఇటీవల ఈ 15-20 ఏళ్లలో ఈ ఇండస్ట్రీస్ ఐడిపిఎల్ రద్దయిపోవటం, ఆల్విన్స్ రద్దయిపోవటం, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ రద్దయిపోవటం, హైదరాబాద్ కెమికల్స్ ఫ్యాక్టరీ రద్దయిపోవటం, ఈ విధంగా అనేక రద్దు కావడంతో కొంత తెలంగాణ వారిలో కొంత ఆవేదన మాత్రం ఇది ఉన్నది.
అంటే మీరు చెప్పిన ఆవేదన అది పరిస్థితులు, అంటే అది ముఖ్యంగా గ్లోబలైజేషన్ వల్ల కూడా కొంత కాంపిటీషన్ అన్న గాని వీటన్నిటి వల్ల ఇప్పుడు ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు వాటికి వాటికి డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తారు? అంటే అప్పుడు కూడా గోద్రేజ్
అపోహ బలంగా ఉంది, ఇప్పుడు నిలబడటం కష్టం అవుతుంది అనుకోండి.
మరొకటి ఆంధ్ర
ప్రధానంగా గోదావరి కృష్ణా నదులు ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నాయి, మా పొలానికి నీరు లేదు అనేటువంటి మాట జనంలో మామూలు జనంలో ఎవరన్నా చెప్పినా లేకపోతే వారికి మరీ గుర్తు చేసినప్పుడు మరీ బలంగా ఉంటుంది. అది దానికి ప్రత్యేక దానికి పరిష్కారం కాదు, కానీ ఈ భావనే ఎప్పుడు వాదం వచ్చినా ఆ వాదానికి కొంత బలాన్ని చేకూరుస్తా ఉంది.
ఎందుకంటే
మొత్తం మీద ఈ 10 ఏళ్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా దేవాదుల ప్రాజెక్టు కానీ గోదావరి నీటిని వాడుకునే దాని విషయంలో మొత్తం మీద కొంత నిర్లక్ష్యం జరిగింది. దాని మీద లక్ష్యం పెట్టడం జరగల, నిర్లక్ష్యం అనే దానికంటే కూడా లక్ష్యం పెట్టడం జరగలేదు.
అంటే ఇప్పుడు దానికి
దానితోటి ఒక రకంగా జనంలో ఇది ఎవరైనా చెప్పడానికి కానీ వినడానికి కానీ కొంచెం అది సమస్యాత్మకంగా ఉన్నది.
ఇప్పుడు మరొక చిన్న బ్రేక్ తీసుకుందామండి. అలాగే సమస్యాత్మకంగానే ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో అది సస్యశ్యామలమైన భూములు ఉండటం వల్ల గాని మరేమైనా గాని ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్లి హైదరాబాద్ ప్రాంతంలోనూ తెలంగాణ ప్రాంతంలోనూ ఎక్కువగా ఇండస్ట్రీస్ పరిశ్రమలన్నీ స్థాపించింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేశారు, చేసి మళ్లీ ఇప్పుడు అదంతా కొంచెం ట్యాక్స్లన్నీ తీసుకుంటే ఎక్కువగా వచ్చేది, ఇండస్ట్రీ అంతా ఎక్కువగా డెవలప్ అయింది తెలంగాణ ప్రాంతంలో. వ్యవసాయ పరంగా డెవలప్ అయినా గానీ ఆంధ్రప్రదేశ్ లో అంటే కోస్తా ప్రాంతంలో ఇండస్ట్రీ అనేది ఆల్మోస్ట్ నిల్. ఇది ఈ రకమైన ఏమంటారు సెంటిమెంట్స్ కొంచెం
చేసిన మాట నిజమే, కానీ అక్కడ ఉద్యోగాలు వచ్చేవరకు మనుషులు చూడటానికి వచ్చేవరకల్లా అక్కడ ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళ ప్రతి ఎవరో ఒకరి ద్వారా ఉద్యోగాలు ఇప్పుడు స్థానికులకు అవకాశాలు బాగా తక్కువగా ఉండేవారు కల్లా అది ఒక ఎగ్జాంపుల్ లాగా అక్కడ చెప్పడానికి ఉపయోగపడతా ఉంది. జరగలేదనేది ఏం కాదు, పరిశ్రమలన్నీ ఎక్కువ ప్రాంతాలు ఇక్కడికి వచ్చినాయి. ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నా దృష్టిలో చాలా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం మొత్తం మీద మొదటి జిల్లా కరీంనగర్ జిల్లా
అది
ఆంధ్ర ఏరియా కంటే కూడా ఇవాళ కరీంనగర్ జిల్లా బాగా డెవలప్ అయింది. ఇట్ ఇస్ ఎ పొటెన్షియల్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే అట్లా మీకు మినరల్స్ ఉన్నాయి, ఇతర వనరులు ఉన్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్ లో కూడా మీరు
కరీంనగర్ చాలా అగ్రస్థానంలో ఉంది,
కరీంనగర్ జిల్లా చాలా అగ్రస్థానంలో ఉందండి. కరీంనగర్ జిల్లా
హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఇవన్నీ చాలా అగ్రస్థానంలో ఉన్నాయి, కానీ రూరల్ బాగా రూరల్ ఏరియాలో తెలంగాణ ఇంకా బాగా వెనకబడిపోయింది. ఇది
ఇప్పటికి కూడా పట్టిన పట్టణాలు రద్దు చేసే మాట ఎన్టీ రామారావు తెలుగుదేశం బలవంతా కూడా ఇవాళకి తెలంగాణలో బలమైతే ఏదైతే ఉందో అది ప్రధానంగా పటేల్ పట్టణి వ్యవస్థను రద్దు చేశాడు కాబట్టి ఆ విశ్వాసమే తెలుగుదేశానికి ఇంత బలం ఉండటానికి కొంత పునాదిగా ఉపయోగపడుతుంది. ఈనాటి అంటే ఆనాటి ఆ వ్యవస్థని ప్రజలు అంతగా దాన్ని ద్వేషించారు, వ్యతిరేకించారు, అది ఎన్టీఆర్ చేయటం వల్ల ఇవాళ దాని పట్ల కూడా విశ్వాసం ఉంది.
అది ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు చెప్పారు ఒక్కొక్క ప్రాంతానికి అప్పుడు ఆల్ పాలిటిక్స్ ఆర్ లోకల్ అని అమెరికా దేశంలో ఒక నినాదం లాగా ఉంది. అంటే మీరు మీరు ఏదైనా చేస్తే ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన విషయం ఏదన్నా మీరు సరిగ్గా పట్టించుకుని చేయగలిగితే మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారనేది. రాయలసీమ ప్రాంతంలో రామారావు గారికి అంత అభిమానం ఉండటానికి కారణం 1950s లో కరువులో ఆయన అప్పటికి ఆయన ఇంకా పెద్ద హీరో కూడా కాదు, సూపర్ హీరో అంటే మాయాబజార్ ఇంకా విడుదల కూడా కాలేదేమో. అప్పుడు మాయాబజార్ షూటింగ్ అవుతున్న టైంలో కరువు వచ్చినప్పుడు రాయలసీమ అంతా సినిమా సినిమా పరిశ్రమలో వాళ్ళందరూ తీసుకుని
అంటే ప్రజల్లో ఆ రకమైన కృతజ్ఞత ఉంటుందండి, గుర్తు పెట్టుకుంటారండి.
అది ఆయనకి ఇప్పటికీ ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు రాయలసీమలో ఉన్నారు. అంటే తర్వాత జనరేషన్ మారినప్పుడు ఆయనకి అంత అభిమానం ఆయనకు ఉండకపోవచ్చు, కానీ అలాగే ఈ పటేల్ పట్వారీలు రద్దు చేసినందుకు రామారావు గారి మీద అంత అభిమానం అని చెప్తారు.
ప్రాంతంలో బాగా ఉంది. ఇప్పుడు రాయలసీమలోకి వచ్చే వరకు తెలుగు ప్రాజెక్టు ఆయన ప్రారంభించడం, తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ సరే ప్రారంభించాడు మా కోసం ఆయన చేశాడు అనేటువంటి అభిమానం విస్తృతంగానే ఉన్నది ప్రాంతంలో.
ఇంకొకటి అండి, ఇది ఈ తెలంగాణ ప్రసంగం తెగేది కాదని చెప్పి నాకు అర్థమైంది, కానీ నా సిద్ధాంతం చెప్తాను పర్సనల్ గా. ఇక్కడ నేను ఒక పరిచయస్తుడిగా అంటే పరిచయం నిర్వహించేవాడిలాగా నా అభిప్రాయాలు చూపించకూడదు కానీ చూపిస్తాను, ఇది నా శ్రోతలకు తెలిసిన విషయమే. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండటం అనేది ఎప్పుడు జరిగిందంటే కాకతీయుల కాలంలో జరిగింది. ఆ తర్వాత ముస్లింల ఇన్వేషన్ అయిన తర్వాత చిన్నాభిన్నమైపోయింది.
తెలుగు ప్రాంతాల బళ్ళారి దాకా మద్రాస్ దాకా కాకతీయుల కాలంలో ఒకటిగానే ఉంది, కొనసాగుల కాలంలో ఒకటిగానే ఉంది, ఆసబ్జాయి వంశం పరిపాలించిన నైజాం కంటే ముందు కూడా ఒకటిగానే ఉంది. 1900 ఈస్ట్ ఇండియా కంపెనీకి మొట్టమొదటిసారి రాయలసీమ జిల్లాలను సీడెడ్ జిల్లాల పేరుతో వారు తీసుకున్నారు. తర్వాత 1904 కోస్టల్ జిల్లాలని మద్రాస్ ప్రావిన్స్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ పరిపాలన వచ్చింది. వాళ్ళు నైజాం కి బలారంలో మిలిటరీ పెట్టి బయానా ఒత్తిడి చేసి కోస్టల్ జిల్లాలను మద్రాస్ ప్రావిన్స్ లో కలిపారు. అంతే తప్ప ఇది అనాదిగా తీసుకుంటే వేలాది సంవత్సరాలుగా చరిత్ర సంస్కృతి దృష్ట్యా చూసినప్పుడు ఇదంతా ఒకటే భాగము కాదు.
అది ఒక్కటి మన తెలుగు ప్రజలందరికీ
నాటుకోవాల్సిన అవసరం ఉందండి.
అది మనం తెలుసుకుంటే మంచిది,
ఎందుకంటే ఒక జాతి దీర్ఘకాలం లక్షలాది కోట్లాది యుగాలు ఉన్నంతకాలం ఉండేటువంటిది కాబట్టి ఆ జాతి సంస్కృతి భాష వాటిని నిలబెట్టాలనే ఆలోచన ముఖ్యంగా చైతన్యవంతులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అని నా వ్యక్తిగత అభిప్రాయం.
నా దురదృష్టవశాత్తు చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అమెరికాలో ఉండే వాళ్ళు ఈ విపరీత భావాలని ప్రోత్సహిస్తున్నారండి. అంటే తెలంగాణ మాది సెపరేట్ అయిపోదాం, అలాగే ఆంధ్రకి తెలంగాణకి సంబంధం లేదు, ఇలాంటి వాదనలన్నిటికీ అనవసరమైన ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు చదువుకున్నారంటే ఏం చదువుకున్నారు, ఏ బీటెక్ ఎంటెక్ చేసి అది పాస్ అయిపోయి ఏదో కంప్యూటర్ కోర్సులు చేశారు. చరిత్ర ఈ సెపరేటిస్ట్ వాదులకి ఈ వేర్పాటు వాదులకి చరిత్ర అవగాహన కొంచెం కూడా లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఈ నిరుద్యోగ రాజకీయ నాయకులు ఆయన పేరేంటండి కేసీఆర్ లాంటి వాళ్ళు చేసే ఈ నినాదపు రాజకీయాలు ఇవన్నీ మూర్ఖంగా ప్రజలు వాటి వెనకాల పడటం మంచిది కాదన్నది.
కానీ ఏమున్నానండి, సామాన్య మానవులు మాత్రం సమయం వచ్చినప్పుడు వారు ఏది మంచి ఏది చెడ్డ అని చక్కని తీర్పులు ఇస్తూ వచ్చారు. దాన్ని మాత్రం మనం గమనించవలసిన అవసరం ఉంది. అది తెలంగాణ ఇష్యూ కానివ్వండి, మరొక ఇష్యూ కానివ్వండి, కులం పేరుతో వచ్చిన సమయం జరిగిన ఇష్యూస్ కానివ్వండి, వర్గాల పేరుతో జరిగిన ఘర్షణలు కానివ్వండి, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈ ఒక పేడల కళలాగా తొలగిపోయాయి తప్ప అదేది శాశ్వతం కాలేదు. అంటే కామన్ మ్యాన్ సామాన్య మానవుడు అతను నైజం ఇంకా చేయలేదు, అతను సరైనటువంటి తీర్పే ఇస్తున్నాడు, సరైన ఆలోచన చేస్తున్నాడు. రాజకీయాల్లో తమ స్వప్రయోజనం కోసం కొంత వాదనలు లేపినా కానీ వాడు మాత్రం కామన్ మ్యాన్ మాత్రం ఇవాళ కూడా ఈ ఎలక్షన్ లో 2 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా 195 మంది నిలబడి అభ్యర్థి ఇచ్చిన డబ్బులన్నీ తీసుకున్నారు. తన ఆత్మలో తనకి ఇష్టమైన దానికే తను ఓటేశాడు. కాబట్టి కామన్ మ్యాన్ లో ఇంకా నైజం బతికుంది మురళి గారు, అది సంతోషపడాలి. అదే మనకు భవిష్యత్తు మీద ఆశ.
అది దీన్ని ఇంగ్లీష్ లో అంటారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అంటే గత 5 సంవత్సరాలుగా ఎంత కరప్ట్ అయిన వార్తలు వచ్చినప్పటికీ ఏమైనప్పటికీ హీ మస్ట్ హావ్ డన్ సంథింగ్ రైట్. కొందరికి ఏదో కొంత కావాల్సింది చేశారు, లేకపోతే ఐక్యత లేని ప్రతిపక్షాల వల్ల గాని ఏదైనా గాని ఆయన గెలిచాడు. ఆయన
ఢిల్లీలో బలమైన ఆంధ్రప్రదేశ్ కోసం బలమైన వాదన వినిపించడం కూడా ఆయనకు ఎన్నికలకు కొంత దోహదపడిందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డాను.
నేను కూడా ఆ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డిని మాత్రం బలపరిచానండి. చిట్ట చివరికి
ముక్కలు కాకుండా కాపాడారా అనేటువంటి మాట
అది అది సరైన నాయకత్వం. ఆ విషయంలో మాత్రం ఆయన చూపింది మాత్రం గొప్ప నాయకత్వం. కాసే గారితో నేను చేసిన పరిచయం 2వ భాగం తర్వాత కార్యక్రమాల్లో ప్రసారం అవుతుందండి. ఆ 2వ భాగంలో ఆయన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రుల గురించి తన అబ్జర్వేషన్స్ నివేదించారు. ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి దగ్గర నుంచి ఈనాటి రాజశేఖర రెడ్డి గారి వరకు వారి పరిపాలనా విధానం గురించి ఆయన ప్రస్తావించారు. అది తర్వాత కార్యక్రమాల్లో అంటే వచ్చే వారమే ఉండకపోవచ్చు. అది తర్వాత మోహన్ మురళి గ్యాన్ లహరిలో ప్రసారం చేస్తాను.